అమావాస్య దాటిన తర్వాత మనం నవరాత్రి సాధన మొదలు పెడతాం. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా ఏంటంటే శరణ్ నవరాత్రులు. శరద్ ఋతువు యొక్క స్పెషాలిటీ ఏంటంటే వర్ష ఋతువు అయిపోయిన తర్వాత వచ్చేది శరద్ ఋతువు. వర్షాకాలంలో నదులన్నీ కూడా కొత్త నీళ్లతోటి మట్టిగా ఉంటాయన్నమాట. ఆ మట్టి అంతా కూడా తేటబడి నీళ్లు చక్కగా ఫ్రెష్గా ప్యూరిఫై అయితే ఇలాగ మట్టి అంతా కిందకి దిగిపోయి పైన మంచి నీళ్ళు వస్తాయో అలాగే నదుల్లో నీళ్ళన్నీ కూడా మనకు మంచిగా కనిపిస్తాయి. బాగా మట్టి లేని నీళ్లు కనిపిస్తాయి. మట్టి ఉన్న నీళ్ళు ఎర్రగా ఉంటాయి కదా, మట్టి అంతా పోయి దిగిపోయి కిందకి మామూలు చక్కటి నీళ్లు కనిపిస్తాయి. ఇది ప్రకృతిలో జరుగుతుంది. అలాగే మన సాధనలో కూడా నీరు అంటే కోరిక, నీళ్ళన్నీ కోరికలకు గుర్తు. ఆ కోరికలన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి. కోరికల్లో ఎక్కడికి పోవు అంటే మనకు ఉండే బాడీస్, ఫిజికల్ బాడీ, తర్వాత యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీ అంటే కోరికల శరీరం, వైటల్ బాడీ మన ప్రాణ శక్తిమయ శరీరం, ఆ తర్వాత మెంటల్ బాడీ. నాలుగు ఏవైతే ఉన్నాయో ఫిజికల్ బాడీనే మళ్ళీ ఫిజికల్లో ఏదరికి డబుల్ అంటుందండి. అందుకని ఏదరికి డబుల్ అంటే ఒక బాడీ, యాస్ట్రల్ బాడీ ఒక బాడీ రెండు, వైటల్ బాడీ మూడు, నాలుగోది మెంటల్ బాడీ. ఈ నాలుగు కూడా పవిత్రం అవ్వాల్సిందే. పవిత్రం అయ్యి వాటిని మళ్ళీ మనం యూజ్ చేసుకుంటాం అంతే తప్ప అవి ఏమి ఎక్కడికి పోవు. కోరికలు లేని పరిస్థితుల్లోకి తయారవడం ఒక సాధనలో ఒక మెట్టు. ఆ కోరికలు లేని స్థితికి వెళ్లే ముందు అసలు కోరికలను ప్యూరిఫై అవ్వాలి. మొదట ఎవరైనా సరే తన గురించి ఆలోచించుకునే పరిస్థితిలోనే ఉంటాడు. నేను, నా కుటుంబం, నా వాళ్ళు, అంతవరకే ఉంటుంది. అది మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా పెరిగి పెద్దది ఈ హ్యుమానిటీని మొత్తాన్ని గురించి ఆలోచించే స్థితికి వెళ్తాడు. అప్పుడేమవుతుంది, అతని పరిమితమైన అతని ప్రేమ కొంచెం పెద్దదవుతుంది అనమాట. అలాగ ఇంకా విశ్వవ్యాప్తం అవుతుంది. అలా అవ్వాలంటే ఈ కోరికల్లో ఆస్ట్రల్ బాడీలో ప్యూరిటీ రావాలి, అలాగే వైటల్ బాడీలో ప్యూరిటీ రావాలి, అలాగే మెంటల్ బాడీలో ప్యూరిటీ రావాలి. కాబట్టి ఇవన్నీ పవిత్రతకి సంబంధించినవి. ఇలాంటి పవిత్రత ఉంటేనే శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం మామూలుగా భౌతికంగా కూడా ఒక మంచి బాగా పదునైన ఒక కత్తి ఉందనుకోండి, చాకు కానీ, అది నీట్గా ఉండాలి ప్లస్ పదునుగా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని ఉపయోగించుకునే స్థితిలో ఉంటుంది, అది అదర్వైజ్ ఉపయోగపడదు. అలాగే మనం కూడా శక్తి సంపాదించాలంటే మనం పవిత్రులుగాను ఉండాలి, దృఢంగాను ఉండాలి. శక్తి ఉన్నా కూడా, ఇప్పుడు బ్లేడ్ ఉందనుకోండి, బ్లేడ్తో చెట్టును కోయగలమా? బ్లేడ్తో చెట్టును కోస్తే చెట్టు అలాగే ఉంటుంది, బ్లేడే విరిగిపోతుంది. బ్లేడ్ చాలా పొదనైంది, కొత్తది, కానీ బ్లేడ్ ఎందుకు పనికిరాదు చెట్టు ముందు? అదే కనుక గొడ్డలు అనుకోండి, చెట్టు ఎందుకు పనికిరాదు? గొడ్డలే దాని పని చేయగలదు. అంటే అక్కడ దృఢంగా కూడా ఉండాలి, గట్టిగా కూడా ఉండాలి. అలాగే మన ఈ నాలుగు దేహాలు దృఢంగానూ ఉండాలి, పవిత్రంగానూ ఉండాలి, శక్తివంతంగానూ ఉండాలి. ఈ దృఢత్వము, పవిత్రత, శక్తి ఇవన్నీ కూడా మనకు రావాలంటే మనం తప్పకుండా మనలోని కోరికల్ని స్టడీ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఎవరి కోసం అనే ఒక ప్రశ్న వేసుకుంటే, ఎవరైతే ఈ జన్మ వచ్చినది ఆత్మజ్ఞానం కోసం, ఈ జన్మ తీసుకున్నది ఆత్మజ్ఞానం తద్వారా బ్రహ్మజ్ఞానం, లేకపోతే మొదట బ్రహ్మజ్ఞానం తద్వారా ఆత్మజ్ఞానం అనే స్థితిలో ఉండాలి మనిషి అని ఎవరైనా సరే ఏదో రకంగా సరే తెలుసుకున్న వాళ్ళకి ఈ క్లాసులు బాగున్నాయి అంటాం వల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు. క్లాసు వింటే చాలా బాగుందంటే అది ఇంటలెక్చువల్ ఒక దాని ఏమంటామంటే గేమ్ లాగా కొంచెం బాగా చదువుకోవడం, దీని గురించి బాగా అర్థం చెప్పడం, వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, దాని ఉపయోగం దానికి ఉంటుంది, దాని అసలైన ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి స్వర్గంగా మారడానికి గురువు గారు ఇచ్చిన సూత్రం, అందరూ ఆత్మజ్ఞాన సంపన్నులు అయితేనే అవుతుంది, దాంట్లో ఎవరు తక్కువైనా కుదరదు. ఇప్పుడు అశ్వమేధం ఉందనుకోండి, అశ్వమేధం చేస్తూ ఉంటేట ఏ ఊళ్ళో ఆ అశ్వమేధానికి సంబంధించి చేస్తున్నాం, ఆ చుట్టుపక్కల అందరికీ తెలియాలి అశ్వమేధం జరుగుతుంది, అశ్వమేధానికి రండి అని. అంటే ఇవాళ అశ్వమేధ కలిసిన విజయవాడ వచ్చింది, అశ్వమేధం అనేది ఒకటి కన్యాకుమారిలో జరుగుతుందని విజయవాడలో ప్రతి ఇంట్లో తెలియాలి. ఆ తర్వాత అది ఇంకో చోటకి వెళ్తుంది, ఏ ఒంగోలు ఎక్కడికి వెళ్తుంది, తెనాలు, అలాగా వెళ్తున్నప్పుడు ఆ ఊళ్ళో అందరికి తెలియాలి. మరి అందరికీ తెలుస్తుందా లేకపోతే తెలియట్లేదా అంటే, తెలిసేటట్టు చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే కార్యకర్తలది. అలాగే ఈ అశ్వమేధాలు లేకపోతే ఈ నవరాత్రుల్లో చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అశ్వమేధము సంవత్సరానికి ఒకసారో లేదా రెండు సార్లు దేశంలోనో లేదా విదేశాల్లో ఎక్కడొక్కడ జరుగుతుంది. అది అశ్వమేధం గురించి తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం ఈ నవరాత్రుల్లో మన ఈ నాలుగు కూడా ఫిజికల్ ఆర్ ఏదరికి డబుల్ ఒకటి, తర్వాత డిజైర్ బాడీ, తర్వాత యాస్ట్రల్ బాడీ, లేకపోతే తర్వాత వైటల్ బాడీ ప్రాణమయ ప్రాణ శరీరం, తర్వాత చివరిది మెంటల్ బాడీ లోవర్ మెంటల్ అన్నారు. ఇవన్నీ కూడా దృఢంగా అవ్వాలి, శక్తివంతం అవ్వాలి, ప్రాణశక్తితో నిండాలి. శక్తివంతం అవ్వాలంటే దేంతో నిండాలి? ప్రాణంతో నిండాలి. ప్రాణశక్తితో ఆల్రెడీ ప్రాణం ఉంది కదా మనకు, ప్రాణం ఏం చేస్తున్నామంటే ప్రాణం ఉంది కానీ వాడుకోవట్లే అంట, అదే అంటారు అశ్వమేధంలో. అలాగే మనకు సూర్యుడి నుంచి వచ్చే ఆ తేజస్ ఏదైతే ఉందో, గాయత్రి ముఖ్యంగా ప్రాణాగ్ని విద్య అని చెప్పారు గురువు గారు. అది ప్రాణము అగ్ని రెండు ఉన్నాయి దాంట్లో, ఒక్కటి కాదు, ప్రాణం అనే అగ్నితో సంబంధించిన విద్య అని చెప్పారు. అసలైన విషయం అది అని చెప్తారు అన్ని చోట్ల. దాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు యజ్ఞం అనే దాంట్లో చూద్దాం. మొట్టమొదట అపవిత్ర పవిత్రవ అన్నం. ఆ అపవిత్ర పవిత్రవ అన్నప్పుడు మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పవిత్రము అవుతున్నాయి. అసలు ఒక్కసారన్నా మనం ఆ భావన వచ్చిందా, ఓం అపవిత్ర పవిత్ర వాస్తవంకాక్షంకాక్షం అని గబగబా చదువుతూ నెత్తి నీళ్లు చల్లుకోమన్నారని చెప్పి కుడి చేతి బటన్ వేలు దాంట్లో ముంచి నీళ్లు చల్లుకుంటున్నామా? లేకపోతే సావధానంగా స్థూల శరీరం పవిత్రమైంది, సూక్ష్మ శరీరం పవిత్రమైంది, కారణ శరీరం పవిత్రమైంది అని భావనతో చల్లుకుంటున్నాము. ఆ భావన ఎంత దృఢమైతే అంత కరెక్ట్గా మనకు తెలిసిపోతుంటుంది ఏది పవిత్రమైతే ఏమవుతుందో. మనం మాచిపోయిన గుడ్డ మంచిగా ఉతికి విస్త్రీ చేసిన గుడ్డకి ఎలా తేడా తెలుస్తుందో అలాగా అంతకుముందున్న పరిస్థితికి ఇప్పుడు మనకున్న పరిస్థితికి మనకు తేడా తెలుస్తుంది. దీంట్లో అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నిటికంటే ముందు జపం చేసిన, యజ్ఞం చేసిన, ఒక సాధన చేయదలుచుకున్న మనం ఒక కండిషన్లో ఎప్పుడు చేయాలి. మహాత్ములు చెప్తారు కానీ మనం దాన్ని చాలా క్యాజువల్గా చెప్తారు, మర్చిపోతాం. ఏంటంటే అది ఫర్ ఎగ్జాంపుల్ పరమహంస యోగానంద గారు ఉన్నారు, దీంట్లో ఎవరన్నా క్రియాయోగం నేర్చుకుని క్రియాయోగం చేస్తున్న వాళ్ళు అనుకోండి, ఆయన ఏమంటారంటే రాత్రి 7 చేయండి క్రియాయోగం, నేను మీతో ఉన్నట్టుగా భావించండి. అది ఒక ఊరికి అలా క్యాజువల్గా చెప్పినట్టుగా ఉంటుంది ఒకసారి. అలాగే గణపతి సత్యనారాయణ స్వామి ఉన్నారు, ఆయన ఎవరైనా కష్టంలో ఉంటే ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి నేను ఏమైనా హెల్ప్ చేయాలి అని మీరు అనుకుంటే, నా హెల్ప్ మీకు కావాలంటే అక్కడ గురుస్తుతి అని ఉంటుంది ఆయనది ఒకటి, అదొకటి అష్టలక్ష్మి స్థుతి, రెండు పక్క పక్కన ఇస్తారు. ఆ గురుస్తుతి అష్టలక్ష్మి స్థుతి ఒక అరగంట సేపు చదివితే చాలు ఆయనకి తెలిసిపోతుంది ఎవరు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి, ఇవన్నీ చేసేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ మనం ఏ మహాత్ముడు మనకి ఇచ్చిన సాధన చేస్తున్నామో ఆయన సన్నిధానంలో మనం ఉండి ఇది చేస్తున్నాం అనే దృఢమైన భావన ఉండి తీరాలి. అంటే గాయత్రి చేస్తున్నాం, గాయత్రి చేస్తున్నాం ఎక్కడ ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం, నల్లకొండలో ఉన్నాం, లేదా ఎర్రకొండలో ఉన్నాం, లేదా ఏదో నింబోలి అడ్డ, వీటి చాలా పేర్లు ఉంటాయి కదా హైదరాబాద్ నిండా అన్ని గోడలే, ఏదో గోడలో ఉన్నాం అలా కాదు, మన ఇంట్లో ఉన్నాం కాదు, మనం సంకల్పం కూడా చెప్పుకున్నాం స్వగృహే అన్ని బాగున్నాయి, గురు చరణార విందాల దగ్గర ఉన్నాము, సాక్షాత్తు పరమ పూజ్య గురుదేవులు మాతాజీ ఉన్నారు, దాదా గురుదేవులు ఉన్నారు, రామకృష్ణ మాస్టర్ ఉన్నారు, వాళ్ళు నా ఎదురుగుండా ఉన్నారు, ఎక్కడో కాదు, వాళ్ళ దగ్గర కూర్చుని నేను జపం చేస్తున్నాను, వాళ్ళ దగ్గర కూర్చుని ధ్యానం చేస్తున్నాను అనుకోవాలి. అది ఎంత బాగా మనస్సుకు ఉన్న శక్తి ఏంటంటే ఊహాశక్తి, ఆ ఊహాశక్తితో ఇదేదైనా సాధించవచ్చు. అలా చెప్పకుండా భావనాత్మకంగా అనే విషయం చెప్తూ రాతిని కాళికాదేవి, రాయిలో కాళికాదేవిని చూడగలిగాడు రామకృష్ణ పరమహంస. ఎందుకంటే అది శ్రద్ధ వల్ల, అక్కడ శ్రద్ధతో పాటు మనిషికి మనస్సుకి ఇచ్చిన ఇమాజినేషన్, అంటే కళ్ళు మూసుకుంటే ఒకటి ఊహించగలం మనం, ఓ బొమ్మ చేతితో వేయటం కంటే మనసులో మనం ఒక పిక్చరైజేషన్ అంటాం, ఆ పిక్చరైజేషన్ చేసుకోగలం. అది ఎంత బాగా చేసుకుంటే, ఆ ఊహాశక్తిని ఎంత ఎక్కువ ఉపయోగించుకుంటే అంత ఎక్కువ సాధనలో సాఫల్యం చెందుతాం. సాధనలో సఫలం అవ్వాలంటే ఊహాశక్తిని బాగా వాడుకోవాలి. ఎంత బాగా వాడుకోవచ్చు అంటే మనస్సు దాన్ని ఇంకా ఊహాశక్తితోటి కరెక్ట్గా ఊహాశక్తితో చేస్తే నమ్మకం కూడా దాంట్లో కలిసిపోతుంది. ఎండాకాలం ఉంది, ఎండాకాలంగా బాగా చెమటలు పోస్తున్నాయి. నేను ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నాను, గత గత వణికించే ఇప్పుడు మనం మన ఊహాశక్తిని సాధనలో ఎప్పుడు ఉపయోగించుకోవాలి అది చెయ్యం మనం. మామూలుగా గాయత్రి గబ గబ గబ, లేదా మెల్లిగా ఎలా చేసినా, గబగబా చేసినా మెల్లిగా చేసినా ఆ ఊహాశక్తి లేకపోతే అది ఏమి పెద్దగా ముందరకి నడవదు. దీనికి రామకృష్ణ పరమహంస గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఎలాగంటే ఇంట్లో పని పిల్ల పని చేస్తున్నా కూడా వాళ్ళ పిల్ల ఏం చేస్తోంది, ఆ అమ్మాయికి చిన్న పిల్ల ఉందన్నమాట పనిచేసే అమ్మాయికి, ఆ పిల్ల ఎలా ఉంది, ఇప్పుడు నిద్రపోతుందా, ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చాను, ఈ అంటే పూర్వకాలం ఆయన ఎప్పుడో 1800 సంవత్సరాల్లో ఉన్నారు కాబట్టి ఇంట్లో పనిచేస్తుంటే ఆ పిల్లని కూడా తీసుకొస్తే బయట ఎక్కడన్నా చెట్టుకో ఒక చీర కట్టి దాంట్లో పడుకోబెట్టి ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు అలాగ చెప్తున్నారు అనమాట. ఎంత పని చేస్తున్నా ఒక కన్ను లేదా ఒక కాస్త అటెన్షన్ అంతా కూడా తన పిల్ల మీద ఉంచుకుని ఈ పనులన్నీ చేస్తుంటుంది. అది సాధనలో ఉపయోగించుకోమని చెప్తారు రామకృష్ణరావు గారు. అలాగే ఇక్కడ మనం ఎంత బిజీగా ఉన్నా మన అటెన్షన్ అంతా ఎప్పుడు ఉన్నాడంటే మనతో పాటు మన గురువు ఉన్నాడు. ఎక్కడుంటాడైనా మన దేహంలోనే, మన దేహంలో హృదయంలో ఆకాశంగా ఉంటాడు. అందరి దేహంలోనే ఉంటాడు. మరి ఎవరు నమ్మిన గురువు అయినా సరే చివరికి వాళ్ళు ఆకాశం అనే శరీరాన్ని ధరించి ఉంటారు. ఆకాశం అనే శరీరాన్ని ధరించి పరమాత్మ ఉన్నాడు. మనం ఎక్కడ కూర్చున్నాం? ఒక కుర్చీలో కూర్చున్నాం. ఆ కుర్చీ మనం అందరం కలిసి ఎక్కడున్నాం? ఆకాశంలో. ఈ భూమి, ఈ సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఇవన్నీ విశ్వరూపం అని చెప్తూ ఆ విశ్వరూపంలో సూర్యచంద్రులు ఇవన్నీ మొత్తం ఒకే చోట చూశాను నేను అంటాడు కృష్ణుణ్ణి చూస్తూ అర్జునుడు. అవన్నీ ఒక చోట చూశాడంటే అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆకాశంలో ఉన్నాయి. ఆకాశానికి అంతులేదు, ఇట్ ఇస్ ఎండ్లెస్. అది అనంతం. అలాంటి అనంతుడు భగవంతుడు. అనంతుడు కానీ మనకు తెలియడానికి, మనని ఉద్ధరించడానికి ఒక రూపంతో దిగి వస్తాడు. ఆ రూపంతో దిగి వచ్చిన ఆ రూపంలోంచి పనిచేసేది ఎవరు? అనంతుడు. ఆ అనంతుణ్ణే, ఆ పరబ్రహ్మాన్నే రామకృష్ణ మాస్టరు మహాకాల చక్రవర్తి అన్నారు. మహాకాల చక్రవర్తి అంటే ఎవరో ఒక చక్రవర్తి ఉన్నాడు అనుకోకండి, భగవంతుడు. అంటే ఎప్పుడు చెప్పే పేర్లే చెప్తే అంత బాగా పాడిందే పాట అన్నట్టుగా మర్చిపోతారని చెప్పి మహాత్ములు ఏం చేస్తారంటే ఉన్నది ఒక్కటైనా దాన్ని మనకు ప్రజెంట్ చేసేటప్పుడు తెలిసి తెలియనట్టుగా చెప్తారు. అదేంటో తెలియదు, తెలిసినట్టుగా ఉంటుంది. భగవంతుడు అంటే మడుగు మనకు తెలుసా? భగవంతుడు అంటే నాకు తెలియదు, మీకు తెలిసేమో. భగవంతుడు అంటే ఏంటి? సత్యము. భగవంతుడు అంటే ఏంటి? జ్ఞానము. భగవంతుడు అంటే ఏంటి? ఆనందము. ఆనందం అనేది మనం చిన్న చిన్న విషయాల్లో మన కోరికలు తీరినప్పుడల్లా భలే ఆనందంగా ఉంది అంటాం. అసలైన ఆనందం అది రిఫ్లెక్షన్, అంటే అసలైంది కాదు. అది సెకండ్లో కోటి వంతులు కనుక లెక్క పెట్టగలిగామంటే ఆనందంలో అది కోట వంతు అనమాట. మన ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనందం, ఆ ఆనందం వస్తే తట్టుకోలేము అని చెప్తారు అరవిందులు. నిజమైన ఆనందం అనేది ఒక్కటే ఒక్క అసలైన వైబ్రేషన్ అంట. ఈ సృష్టిలో ఉన్న అసలు వైబ్రేషన్ ఆనందం. సత్ చిత్ ఆనందం. సత్ ఎప్పుడూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? చిద్రూపంగా ఉంటుంది, మహావెలుగ్గా ఉంటుంది. అది ఎలా తెలుసుకోవచ్చు? ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడల్లా కూడా భగవంతుడి స్పర్శ మనకు వచ్చినట్టు గుర్తు. ఎక్కడెక్కడ మనకు, ఎక్కడెక్కడ మనిషికి, ఏ మనిషికి అయినా సరే ఏ పరిస్థితుల్లో ఆనందం లభించిందో ఖచ్చితంగా అక్కడ భగవంతుడు ఉన్నాడు. అది ఇంద్రియాల ద్వారా రావచ్చు, లేదా మనస్సు కూడా ఒక ఇంద్రియమే. మనస్సష్టాణి ఇంద్రియాణి, మనస్సు కూడా ఆరో ఇంద్రియం. అంతకంటే పైన బుద్ధి వల్ల రావచ్చు. ఇంకా మనం ఆత్మ పరమాత్మ ఒకటవటం అనే దానివల్ల రావచ్చు. ఎలా వచ్చినా కూడా అది భగవతత్వమే. అందుకని భగవంతుడు అంటే అర్థమైంది ఆ మాట కాకుండా ఇప్పుడు మాస్టర్ మహాకాల చక్రవర్తి పెట్టారు అని అన్నా కూడా మహాకాల చక్రవర్తి ఎంత అర్థమయ్యాడో భగవంతుడు కూడా అంతే అర్థమయ్యాడు. మన మనస్సులో భగవంతుడు అవతరిస్తాడు. ఆ మన మనస్సులో అవతరించాలంటే ఏం చేయాలి? మన మనస్సుని ఆయనకి సమర్పించాలి. భగవంతుడికి మీరు పూజ, ఈ పునస్కారం ఇలాంటివి చేసి లంచం ఇచ్చి మీరేమి సాధించలేరని చెప్పి గురువుగారు చాలా నిష్కర్షగా చెప్పారు. మరి ఏమి ఇచ్చి చేయగలం అంటే మన మనస్సుని ఇచ్చి చేయాలి. అదేంటి, మనసు ఇచ్చేస్తే ఎలాగండి? ఆల్రెడీ నేను నా మనసు ఒకళ్ళకి ఇచ్చేసా కదా, ఆల్రెడీ మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇది భౌతికమైన వివాహం, కానీ ఆధ్యాత్మిక వివాహం ఖచ్చితంగా గురువుకి మనస్సును ఇవ్వాలి. గురువుకి మనస్సుని ఇచ్చే ఏం చేస్తాడంటే మన మనస్సు లేకుండా చేస్తాడు. అదేంటి, పోగొట్టేస్తాడా? గురువు మనసు లేకుండా చేస్తాడు. మనసు లేకుండా చేయటం అంటే ఏంటి? మనస్సుకి ఉన్న లక్షణం లేకుండా చేస్తాడు. మనస్సు ఉంటుంది, దాని లక్షణాలు పోతాయి. అంటే సపోజ్ కాకరకాయ ఉందనుకోండి, కాకరకాయ ఉంటుంది, దాంట్లో చేదు పోతుంది. పాండవులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే కృష్ణుడు గబగబా వచ్చి ఒక కాకరకాయ ఇచ్చాడు. ఏంటి కాకరకాయ ఇచ్చామంటే ఏం లేదు, మీరు తీర్థయాత్రలు వెళ్తున్నారు కదా, వెళ్ళిన చోట అలా దీన్ని కూడా ముంచి చివరిలో మళ్ళీ నాకు తీసుకొచ్చేవాడిని అన్నట్టు. అది బాగానే ఉంది అనుకో. వచ్చిన తర్వాత దాన్ని ఇచ్చారు, తీర్థయాత్రలకు అయిపోయింది. ఆయన అన్నాడు, ఏంటి ఇది చేదుగానే ఉంది కదా అన్నట్టు. భలేవాడు కృష్ణ, ఇవి కూడా తెలియదాను, కాకరకాయ చేదుగా ఉండకుండా తీగా ఉంటుందా అని అడిగాడు. కరెక్ట్, అలాగే మీరు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని జపతపాలు చేసినా మార్పు అనేది రాకుండా ఎన్ని చేసినా వేస్ట్ అని తిట్టాడు అని చెప్పి ఉంటుంది ప్రజ్ఞాపురాణంలో కథ. ఎందుకంటే ఇది చెప్పుకుంటున్నాం, మనలో మార్పు రావాలి, మనం మారితే యుగం మారుతుంది అని గురువు గారి స్లోగన్. యుగ నిర్మాణ యోజన సత్సంకల్పంలో మనం మారితే యుగం మారుతుంది అని నిజంగా మనం నమ్మితే మనం మారడానికి ఈ క్షణం నుంచి ఏ ప్రయత్నం చేస్తున్నాము. మనం మారడం అంటే ఏం మారాలి? ఆల్రెడీ నేను బాగానే ఉన్నా కదా, ఎవరికి నేను అన్యాయం తలపెట్టను, ఎవరికి నేను ద్రోహం చేయను, ఎవరి గురించి చెడుగా ఆలోచించను, అవన్నీ కాదు. నీ గురించి ఆలోచించుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎవరి, నేను ఈ జన్మ తీసుకున్నది ఎందుకు? ఆల్రెడీ చెప్తున్నారు మహాత్ములందరూ, నీ గురించి నువ్వు తెలుసుకో, నో దై సెల్ఫ్. రమణ మహర్షి గారు సూటి ప్రశ్న, నేనెవరు అని అనుకుని కూర్చోమన్నారు. అంటే ఏం చేయకలేదు, చెప్పలేదు తప్పనలేదు, నేనెవరు నేనెవరు అని 4 సార్లు 108 సార్లు 5 మార్లు 6 మార్లు చేయటం ఏమి ఉండదు. ఒకసారి నేనెవరు అనుకోవడం, కూర్చోవడం అంతే, ఓవర్, చాలా సులభం. అలాగే మాస్టర్ గారు ఉన్నారు, మాస్టర్ నమస్కారం అంటాం, ఇంకేం లేదు కూర్చోవడం అయిపోయింది. అలాగే పరమహంస యోగానంద గారు ఉన్నారు, దాంట్లో చెప్పిన ఓంకారం టెక్నిక్ చెయ్యాలి, అలాగే దాంట్లో చెప్పిన కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇలాగ శ్వాసని మనసులోనే తిప్పుకుంటూ చెయ్యాలి, ఇవన్నీ చేస్తే రీచ్ అయిపోతాం. అలాగే పరమహంస గారు బోర్డు అన్ని సాధనలు ఇచ్చారు. అలాగే సాయి, సాయి సాధన చాలా స్పెషల్గా ఉంటుంది. మాస్టర్ ఆ మధ్య ఒకసారి టచ్ చేశారు ఆ సబ్జెక్టు, నా కళ్ళల్లోకి నాలో ఉన్న శక్తిని అంతా తీసుకుని వచ్చి అక్కడి నుంచి నా గురువుని చూస్తూ ఉన్నాను. అంతకంటే ఈ సాధన ఏం చేయలేదన్నారు. కానీ గొప్ప టెక్నిక్ అది. అంటే శక్తి ఇంకెక్కడ బాడీలో వేరే చోట్ల పనిచేది, ఒక కళ్ళల్లోకి వచ్చేస్తుంది మొత్తం. అవి మొత్తం వచ్చేస్తుందంటే మిగతావన్నీ ఏమైపోతాయి అంటే మన ప్రాణశక్తి ఇవన్నీ కూడా ఈ రకరకాల పనులు చేస్తుంటాయి కదా, అలాగా రకరకాల పనులు చేయకుండా ద సోలార్ ఏంజల్స్ క్యాటర్స్ నాట్ ఇట్స్ పవర్స్ అని మనకు వైట్ మ్యాజిక్లో మొట్టమొదటి సూత్రంలో ఫస్ట్ సెంటెన్స్ అది. సోలార్ ఏంజల్ అంటే మనిషి, మనిషి అంటే ఈ శరీరం కాదు, లోపల ఉన్నవాడు, జీవుడు. వాడు ఏం చేస్తాడ, తనకున్న శక్తిని అంతటిని చెల్లాచెదురు కాకుండా ఒక్కచోటకి తెచ్చుకుంటాడు. ఒక్కచోటకి తెచ్చుకుంటాడు అంటే ఏంటి, ఓ భూతద్దం పెడితే మనకు సూర్యకిరణాలన్నీ ఒకే చోట ఎలాగైతే కాన్సన్ట్రేట్ అవుతాయో, కేంద్రీకృతం అవుతాయో, అక్కడ బోల్డంతా హీట్ జనరేట్ అవుతుంది. అలాంటప్పుడు అంటే అంతకుముందు అది లేదా అంటే సూర్యకిరణాల్లో ఉంది కానీ వేరువేరుగా ఉంది. ఆ శక్తి మొత్తం ఒక్క చోటకు వచ్చేసరికి ఆ కాగితమో లేదో గుడ్డో ఏదైతే ఉందో మన చెయ్యో లేదా కాలిపోతుంది అంతే, అది అందరికీ తెలిసిందే. అలాగా ఈ సోలార్ ఏంజిల్ జీవుడు ఏం చేయాలంటే తన శక్తుల్ని ఇంద్రియాలలోకి వెళ్ళనివ్వకుండా, ఇంద్రియాలు ఏమేంటి, పంచకర్మేంద్రియాలు పంచజ్ఞానేంద్రియాలు, వాటిలోకి వెళ్ళనివ్వకుండా, మనస్సులోకి వెళ్ళనివ్వకుండా, బుద్ధిలోకి వెళ్ళనివ్వకుండా ఈ మొత్తాన్ని ఇది ఎక్కడ పెట్టాలి, తన కళ్ళల్లోకి తెచ్చుకొని అక్కడి నుంచి భగవంతుని చూడాలి. గురువుని చూడటం అన్నా భగవంతుని చూడటం అన్నా ఒకటే, చూడటము అనేది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞ అనే చక్రం ద్వారా మనం కళ్ళు మూసుకుని జపం చేస్తున్నాం, ఆజ్ఞాచక్రం ద్వారానే చూస్తాం. ఆజ్ఞాచక్రం ద్వారా రెండు, ఒకటి మహాత్ముల దర్శనం అలాంటివి జరుగుతాయి, రెండోది ఏంటంటే వాళ్ళ ఆదేశాలు మనం, వాళ్ళ సందేశాలు మనం స్వీకరించే స్థితిలో ఉంటాం. ఇవి బాబా గారు చేసిన సాధనకి సంబంధించి. ఇది చేయలేకపోతే అంటే ఆయన చేసిన సాధన, అది మనకేం చెప్పారు, నువ్వు సాయి 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 అని నన్ను తలుచుకో, నీకు ఇది చేతకాలేదనుకో, నా మామూలు విగ్రహాన్ని ఫోటోని కానీ కాళ్ళ నుంచి పై వరకు అలా చూస్తూ ఉండు, కింద నుంచి పైకి పయనించి కింద, కింద నుంచి పైకి పయనించి కింద, ఇదే ఇదే సాధన. ఇలా చేసినా సరే నిన్ను నేను ఉద్ధరిస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన మనస్సు, మన ప్రాణము, మన కోరికల శరీరం, మన భౌతిక దేహం అన్నీ దృఢంగా అవ్వాలి, దాంట్లో దోషాలన్నీ పోవాలి, అవి శక్తివంతం అవ్వాలి అని సాధన చెయ్యాలి. చేస్తూ మనం ఎవరైతే దీక్ష తీసుకున్నామో, మనం ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నామో ఆ గురువు మనతో పాటు ఉన్నాడు, సాధన చేస్తున్న మనతో పాటు ఉన్నాడు ఇప్పుడు క్లాస్ వినాలంటే కంప్యూటర్ దగ్గర కూర్చోవాలి, స్కైప్లోకి రావాలి, ఆ తర్వాత స్కైప్లో మనం కనెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత మనం మాట్లాడుకోగలం. అలాగే గురువుగారిని పిలవాలి, ఆవాహన చేస్తాం, ఆవాహన చేసిన తర్వాత గురు సాక్షాత్ పరబ్రహ్మ, పరబ్రహ్మమైన గురువు వచ్చాడు, వచ్చారు అంటే వచ్చారు అంతే, నిజంగా వచ్చారు. ఆ శ్రద్ధ బట్టి ఎలాగైతే విగ్రహంలోంచి కాళికామాత పలికిందో రామకృష్ణ పరమహంస గారికి, అలాగే మనకు కూడా ఖచ్చితంగా గురుదేవులు అక్కడే ఉన్నారు. ఆ ఇమాజినేషన్ ఏదైతే ఉందో దాంతో కూడి శ్రద్ధతో కూడిన మన కల్పనాశక్తి ఏదైతే ఉందో ఆ కల్పనాశక్తి వల్ల, మన శ్రద్ధ వల్ల, మన విశ్వాసం వల్ల గురుదేవులు మనం చేస్తున్న జపం చేస్తున్న సమయానికి అక్కడ ఉంటారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, గురువుగారు ప్రతి గురువు ఏం చేస్తాడంటే నన్ను ఇలా తలుచుకుంటే మేము పలుకుతాం మీకు అని ప్రతి వాళ్ళు చెప్తారు. అలాగే గురువుగారు ఏం చెప్పారు, ఎక్కడెక్కడ యజ్ఞగుండం ప్రజ్వరిల్లుతుందో ఆ అగ్ని మధ్యలో నేనుంటాను అని. ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు మేము, నేను మాస్టర్ రామసుబ్బయ్య ఇంకా మూర్తి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మేము అడయా చూసాం, ఎనిబిషెంట్ బ్లడ్ బీటర్, అలాగే మేడం బ్లావెట్స్కి వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు ఆ ప్రదేశాలు చూసాం. ఆ తర్వాత మాస్టర్ నాకు చిన్న పరీక్ష పెట్టారు, ఏంటంటే ఇప్పుడు నువ్వు నన్ను అనిబిషెంట్ లెడ్ బీటర్ వాళ్ళ టామ్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మా అందరినీ తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తావు. అప్పుడెప్పుడో నేను పరమహంస యోగానంద గారి పుస్తకాల్లో ఒకటి చదివాను, వాళ్ళ క్రితం జన్మలో వాడి ఆయన ఫ్రెండ్ ఒకతున్నాడు, రాము ఎవరో ఒకతను, వాడిని పట్టుకోవడం కోసం ఆయన యాంటెన్నలాగా వేళ్ళు ఇలా పెట్టుకుని నడుస్తూ నేను పట్టుకున్నానని చెప్పుకుంటాడు దాంట్లో. ఓహో అలా తెలుస్తుందన్నమాట అని ఊహించి వాళ్ళ టామ్స్కి నేను వైబ్రేట్ అవుతున్నాను అనుకుంటూ ట్రై చేశాను. కరెక్ట్గా అక్కడికి వెళ్ళాం అందరం. వెరీ గుడ్ అన్నారు మాస్టర్. అన్న తర్వాత అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయమన్నారు. అక్కడ కూర్చుని ధ్యానం చేసుకున్నాం. ఆయన ఇంకలండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నారు, తీసుకెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ యజ్ఞం చేశాం మద్రాసులో ఒక చోట ఫ్లవర్ మార్కెట్ దగ్గర, ఎవరో ఒక మార్వాడి చేస్తే ఆ యజ్ఞగుండంలో ప్రజ్వరిల్లుతున్న మంటల్లో గురువుగారు కళ్ళజోడు పెట్టుకున్న ఫోటో ఉంటుంది, ఖచ్చితంగా అలా పడ్డారు. ఫోటో తీసిన తర్వాత దాన్ని డెవలప్ చేసి చూస్తే గురువుగారు యజ్ఞగుండంలో కనిపించారు. అలాగే దాదా గురుదేవులు స్ఫూర్తిగా ఇలాగ మన ఆత్మకథలో ఒక పెద్ద ఫోటో ఉంటుంది చూసారా, కింద నుంచి కాళ్ళ దగ్గర నుంచి పై వరకు ఇలా గడ్డాలు అది మీసాలు వేళ్ళడుతూ సన్నగా పూర్తిగా అలా పడ్డారు యజ్ఞగుండంలో మొత్తం. ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, గురువు అలాగా ఒక ప్రామిస్ చేస్తాడు కాబట్టి యజ్ఞం చేస్తున్న చోట ఖచ్చితంగా గురువు గారు ఉంటారు. అది ఆయన ఆటోమేటిక్గా ఇచ్చిన ప్రామిస్. మామూలుగా మనం మన వైపు నుంచి జపం చేస్తున్నాం, మరి ఇప్పుడు యజ్ఞం చేయట్లేదు కదా, అందుకే దీపయజ్ఞం చేయమన్నారు. ఈ దీపయజ్ఞం చేసినా దీపం వెలిగించినప్పుడు ఆ దీపంలో గురువుగారు ఉంటారనమాట. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి సాధన మొదలు పెట్టేటప్పుడే. గురు బ్రహ్మ అని తలుచుకోగానే గురువుగారు నా ఎదురుగుండా కూర్చున్నారు, ఈ సాధన సఫలమయ్యేటట్టు చేస్తున్నారు. సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ, అలాగే అఖండ దీపం, ఆ సమ్ముఖంలో నేను ఇప్పుడు గాయత్రి జపం చేస్తున్నాను. దీనికి గురుదేవుల ఆశీస్సులు, మాతాజీ ఆశీస్సులు, దాదా గురుదేవుల ఆశీస్సులు, అలాగే రామకృష్ణ మాస్టర్ ఆశీస్సులు ఉన్నాయి అనే భావన, ఆ శ్రద్ధతో విశ్వాసంతో కూడిన ఆ భావన ఏదైతే ఉందో, ఇమాజినేషన్ కల్పనాశక్తి ఏదైతే ఉందో అది లేకుండా చేస్తే మటుకు సాధన ఎంతకాలం చేసినా ఒకటి అలాగే ఉంటుంది, ముందరకెళ్ళదు. ఇవి దృష్టిలో పెట్టుకుంటూ ఈ నవరాత్రులకి మామూలుగా గురువుగారు ఎప్పుడు ఇస్తారు, ఒక లఘునుష్ఠానం కంప్లీట్ చేయండి అని. లఘునుష్ఠానం అంటే రోజుకి 27 మాలలు చొప్పున ఈ 9 రోజుల్లో 24,000 గాయత్రి చెయ్యాలి. 24,000 గాయత్రి అవటం ముఖ్యం. 10వ రోజు ఏం చేస్తారు, విజయదశమినాడు అందరూ ఒక చోట కూర్చుని యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసినప్పుడు దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం, ఎలాగైతే ఇప్పుడు అశ్వమేధం జరుగుతుందో కన్యాకుమారిలో, అలాంటి అశ్వమేధం సంపన్నం అవటానికి ఈ శక్తి అంతా కూడా ఉపయోగపడుగాక అని కూడా మనం సంకల్పం చేసుకుని యజ్ఞం చేయొచ్చు, అలాగే జపం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ అశ్వమేధం కంప్లీట్ అయ్యేంత వరకు రోజు చేస్తున్న గాయత్రి మంత్ర జపమాల ఎంతైతే ఉన్నాయో, సపోజ్ 5 మాలలు లేకపోతే 4 మాలలు లేకపోతే 3 మాలలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, దాన్ని ఇంకొక 5 మాలలు దానికోసం ఎక్స్ట్రాగా చేయండి అని అడుగుతున్నారు. సపోజ్ 5 మాలలు చేస్తున్నాం ఆల్రెడీ, ఇంకొక 5 మాలలు చేయాలన్నమాట. అలాగా ఎవరంతటి వాళ్ళు ఒక ఇండివిజువల్గా ఒక సంకల్పం తీసుకుని అశ్వమేధం సుసంపన్నం కావాలి, గురుదేవులు సంకల్పించిన ఇది బాగా జరగటానికి కావాల్సిన వనరులన్నీ ఏర్పడాలి, దానికోసం మేము ఈ గాయత్రి మంత్రశక్తిని సమర్పించుకుంటున్నాం అని చెప్పి సంకల్పం చెప్పుకుని గాయత్రి మనం ఇంకొక 5 మాలలో లేకపోతే 3 మాలలో మీ ఇష్టం అలా చెయ్యాలి. అవి దీనికి సంబంధించినంత వరకు. కానీ ఇప్పుడు అసలు గురువు గారు ఏం చేశారంటే, ఎన్నో రకాల అంటే 24 శక్తి ధారలకు సంబంధించి 24 బీజాక్షరాలు ఇచ్చారు. దీంట్లో మనం కొన్ని చెప్పుకున్నాం గాయత్రి చిత్రావళిలో. కానీ గురువు గారు ఏం చేశారంటే, నేను అన్ని చెప్పినా నేను చేసింది మట్టుకు చెప్తున్నాను, రకరకాలు ఉన్నా కూడా హ్రీం శ్రీం క్లీం వీటినే వాడుకున్నాను. హ్రీం బ్రాహ్మీ శక్తి, తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, అదేంటంటే హ్రీం శ్రీం క్లీం గురించి చాలా విశదంగా మనకు గాయత్రి మహావిజ్ఞానంలో ఉంది. దాంట్లో మొట్టమొదట హ్రీం గురించి తెలుసుకుందాం. ఈ హ్రీం గురించి తెలుసుకోవడం అంటే, ఈ సృష్టి మొత్తానికి ఒక శక్తి ఉంటుంది, మొత్తం భగవంతుడి శక్తి అది కదా. భగవంతుడికి భగవంతుడి శక్తికి తేడా లేదు, భగవంతుడు శక్తితోనే కూడుకుని ఉంటాడు ఒక ఆయన. అలా కాకుండా ఈ శక్తి భగవంతుడు కలిసి సృష్టి లేని స్థితి ఒకటి ఉంటుంది అనుకున్నాం. సృష్టి లేని స్థితి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం, ఎందుకంటే దాని గురించి ఏం అర్థం కాదు. సృష్టి ఉన్న స్థితి గురించే మనం సృష్టిలో ఉన్నాం కాబట్టి అది తెలుసుకుంటాం. ఆ భగవత్ తత్వానికి ఉన్న శక్తి ఏదైతే ఉందో దాన్ని మహాత్ములందరూ కూడా ఒక అక్షరంతో చెప్తారు, అది హ్రీం. మనం చాలాసార్లు క్లాసుల్లో చెప్పుకున్నాం అదేంటంటే, ప్రతి వాడికి ఒక హృదయం ఉంటుంది, ప్రతిదానికి హృదయం ఉంటుంది. అంటే మన తల నుంచి పాదాల వరకు, లేకపోతే ఆ పాద తల మస్తకం అంటే పాదాల నుంచి తల వరకు మొత్తం హృదయం వ్యాపించి ఉంటుంది. అంటే హృదయం అంటే ఓ మూల ఇక్కడక్కడ చెస్ట్లో ఉంటుంది అనుకోద్దు, గుండె కాదు హృదయం అంటే. హృదయం అంటే హృదయం అంతే, హృదయం అంటే ఇక్కడ ఉన్నది అని తెలుగులో అర్థం. ఎక్కడున్నది? శరీరం మొత్తంలో ఉన్న ఆ హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఎలా ఉంటాడు? ఆకాశంలాగా ఉంటాడు. కాబట్టి శరీరం ఉంది, శరీరం మొత్తం ఆకాశం, హృదయం ఉన్నది, ఆ హృదయంలో ఆకాశ రూపంగా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఆకాశంలాగా ఉంటే ఆకాశం శరీరం బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఆయన శక్తి ఎలా ఉంటుందంటే మనోమయంగా ఉంటుంది. భగవంతుడి శక్తి మనోమయంగా ఉంటుంది. మనస్సు లేదనుకోండి, వాడు ఎంత బలవంతుడైనా, ఫర్ ఎగ్జాంపుల్ కుంభకర్ణుడు ఉన్నాడు చాలా బలవంతుడు, ఎంతో బలవంతుడు. రాముడు కూడా అంటాడు అబ్బో వీడు చాలా బలవంతుడు అని. రాముడు మెచ్చుకున్నంత బలవంతుడు వాడు, అలాగే రావణాసురుడిని కూడా మెచ్చుకున్నాడు రాముడు. ఆ కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు, మరి ఆ శక్తి అంతా ఏమైపోయింది? మనస్సుతో సహా వాడు నిద్రపోతున్నాడు, వాడికి ఇంకా మనస్సు పనిచేయట్లేదు కదా, కాబట్టి శక్తి పనిచేయదు. అలాగే గొప్ప ప్రొఫెసర్ అనుకుందాం, వాడు నిద్రపోతున్నాడు, నిద్రపోతుంటే వాడు ప్రొఫెసర్కి ఉన్న జ్ఞానం అంతా ఏమైపోయింది? జ్ఞానం లేదు, ఏం లేదు, ఒట్టి శరీరమే ఉంటుంది. అక్కడ గాలి పీలుస్తూ గాలి వదలటం, గుండె కొట్టుకోవడం, తిన్న తరగటం, కలలు కనటం, ఇవే ఉంటాయి తప్ప వాడు ప్రొఫెసర్ చదువుకున్న చదువు అంతా గోవింద. మళ్ళీ పొద్దున్న కళ్ళు తెరిచి లేచి చూసి మళ్ళీ అవి గుర్తు తెచ్చుకుంటేనే వాడికి ఉన్న జ్ఞానం ఉంటుంది, లేకపోతే అది కూడా పోతుంది. కానీ సృష్టిలో కంటిన్యూటీ ఉన్న మహాత్ములు ఉన్నారు, వాళ్ళకి పోవటం అంటూ ఉండదు. క్రితం జన్మలో ఏం చేసాం, అప్పుడు ఏ శక్తులు ఉన్నాయి, ఇప్పుడు ఈ జన్మలో ఏం చేయాలి, వాటిని ఇంకా కొత్త శక్తులు ఏమన్నా అవసరమా, వాటిని ఎలా తీసుకురావాలి, ప్రస్తుత యుగానికి సంబంధించిన ఏ రకమైన జ్ఞానాన్ని తెచ్చుకుంటే మనం వాటిని ఉపయోగించుకోగలం, ఇవన్నీ ఆలోచిస్తాం. అందుకని ప్రతివాడికి ఒక హృదయము, ఆ హృదయం నిండా ఆకాశం, ఆ ఆకాశంలో శక్తి ఉంటాయి. ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఆ శక్తిని మన మనస్సు చేరుకోవాలి. మన మనస్సు ఎక్కడుంటుంది? కళ్ళ ద్వారా బయటికి పోతుంది, చెవుల ద్వారా బయటికి పోతుంది. స్కాటర్స్ నాట్ అంటే అక్కడ లోపల శక్తి అంతా కూడా స్కాటర్స్ అంటే విడిపోవడం, అక్కడికి ఇక్కడ చెల్లా చెదిరైపోవడం, సోలార్ ఇంజిన్ స్కాటర్స్ నాట్ హిజ్ ఎనర్జీ. కాబట్టి జీవుడు తన ఎనర్జీని చల్లా చెదురు చేసుకోకుండా ఒక చోటకి తెచ్చుకుంటాడు. ఎక్కడ తెచ్చుకోవాలి? కళ్ళ ద్వారా వెళ్ళేది, కళ్ళు మూసేసుకుంటే పోతుందా? కళ్ళు మూసుకుని కూడా ఏదో ఊహించామనుకోండి, అది కనిపిస్తుంది. కాబట్టి కళ్ళకి ఒక వృత్తి ఉంది, దాన్ని వెనక్కి తీసేయాలి. చెవులకి వినాలని ఉంటుంది, చెవులు మూసుకోలేము, చెవులు మూసుకుంటే ఊహిమని సౌండ్ వస్తుంది. చెవుల ద్వారా వినకుండా, బయట శబ్దాలు వినకుండా మనం ఒక పాయింట్ ఉంటుంది దేహంలో, ఆ పాయింట్ దగ్గరికి వెళ్తే ఏమి వినపడం, ఏమి కనపడం, అదొకటే కనిపిస్తుంది. ఏ ఒకటి, ఏది నిజము, ఏది శాశ్వతము, ఏది సత్యము, ఏది జ్ఞానము, ఏది అనంతము, ఏది ఆనందము, దేన్ని పరమాత్మ అన్నారు, దేన్ని గురువు అన్నారు, ఆయనే కనిపిస్తాడు. మన దేహంలోనే ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు. ఈ హృదయంలో ఉన్న ఆకాశంలో మనోమయ పురుషుడిగా పరమాత్మ ఉన్నాడు, ఇది వేదం చెప్తోంది. ఈ మనోమయ పురుషుణ్ణి చేరటానికి మన మనస్సు ఒక ఈత కొట్టాలనుకోండి, నీళ్ళలో దూకాలి కదా. అలాగా ఈ మనసు వెళ్ళి దాన్ని పట్టుకోవడానికి మన హృదయంలోకి ప్రవేశించాలి. మనస్సు హృదయంలో ప్రవేశించి హృదయంలో ఉన్న ఆకాశంలోకి వెళ్ళాలి, ఆకాశంలో ఉన్న మనోమయ పురుషుడి దగ్గరికి వెళ్ళాలి. ఇలాగా ముందర చెల్లాచెదురుగా ఉన్న మన శక్తి అంతా కూడా ఒక చోటకి రావటం, అది హృదయంలోకి ప్రవేశించడం, హృదయంలో ఉన్న ఆకాశంలో, ఆకాశంలో ఉన్న మనోమయ పురుషుడిలో లీనమవటం అనే ప్రక్రియ మొత్తం కూడా ఒకే అక్షరంతో చెప్పాడు. ఎవరు? దత్తాత్రేయ స్వామి ఒక అక్షరంతో చెప్పారు పరశురాముడికి. త్రిపుర రహస్యం అనే పుస్తకంలో హ్రీంకారం, అలాగే దేవీ భాగవతం హ్రీం. ఏ శక్తి ఉంటే సమస్తం ఉంటాయో, ఏది ఉంటే మనకు అన్నీ ఉంటాయి, ఏది ఉంటే మనకు అన్నీ తెలుస్తాయి, ఏది ఉంటే మనకు ఇంకేం అక్కర్లేదు, ఏది ఉంటే అన్నీ ఉన్నట్టే, ఏది ఉంటే సమస్తం ఉన్నట్టే, ఆ ఒకటే పరమాత్మ, పరమాత్మ యొక్క శక్తి. ఆ శక్తిని వర్ణిస్తూనే మనకు సౌందర్య లహరి ఉంది. ఆ సౌందర్య లహరిలో ఇచ్చిన షోడసి దాంట్లో కూడా హ్రీం కయేల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం శ్రీ. ఆ హ్రీం అనే దాంట్లో మనలో, మన అంటే మనలో అంటే మానవ శరీరంలో చంద్రఖండం, సూర్యఖండం, అగ్నిఖండం అని మూడు ఖండాలు ఉన్నాయి, ప్రతి వాడల్లో ఉంటాయి. ఈ మూడు కూడా హ్రీంలో కలిసిపోవాలి, చంద్రఖండం హ్రీంలో కయ్యే ఇలా హ్రీం అంటే చంద్రఖండం అంతా కూడా హ్రీంకార రూపంగా మనలో హృదయంలో ఆకాశంలో ఉన్న మనోమయ పురుషుడిగా ఉన్న ఆ పురుషుని యొక్క శక్తిలో లీనమైపోవాలి. అలాగే హసకహల హ్రీం అన్నప్పుడు సూర్యాత్మకంగా ఉన్న మొత్తం కూడా దాంట్లో వెళ్ళిపోవాలి. తర్వాత అగ్ని స్వరూపంగా ఉన్నది ఆ శక్తిలో కలిసిపోవాలి. అంటే మనలో ఇడలో పనిచేస్తున్నది, పింగళలో పనిచేస్తున్నది, సుషుమ్నలో పనిచేస్తున్నది, ఈ మొత్తం కూడా సర్వమునకు మూలమైన శక్తిలో కలిసిపోవాలి. అది మనకు శక్తిలో కలిసిపోయిన తర్వాత చివరిలో శ్రీం ఎందుకంటాం? శ్రీం అంటే అది శక్తి అంతా కూడా, ఇప్పుడు ఆటం బాగా ముద్దనుకోండి, చిన్న అణువు ఉంటుంది, అది పేల్చినప్పుడు కదా దాంట్లో నుంచి శక్తి బయటకు వచ్చేది, దాన్ని బద్దలు కొట్టినప్పుడు. అలాగే ఇది అలా ఉంటుందన్నమాట, పొటెంట్గా ఉంటుంది. అంటే అంత శక్తి అంత చోట ఒక విత్తనంలాగా ఉంటుంది, అలాంటి విత్తనం లాంటి దాంట్లోకి మనం ప్రవేశిస్తాం హ్రీంకారంతో. తర్వాత దాని నుంచి శ్రీం అని మొత్తం సృష్టి అంతా వ్యక్తం అవుతూ ఉంటుంది. స్త్రీ సూక్తం ఏం చెప్తుందంటే ఈ మొత్తం కూడా సృష్టి, పరమాత్మ యొక్క వైభవం అని చెప్తుంది. దాని మొత్తాన్ని ఒకే అక్షరంతో చెప్పచ్చు అంటే శ్రీం. అంటే ఈ ప్రకృతి మొత్తాన్ని ఎన్నో ఎన్నో రకాల గెలాక్సీలు ఉన్నాయి, పాలపుంతలు ఉన్నాయి కదా, అలా దాంట్లో సూర్యుడు ఉంటారు, గ్రహాలు ఉంటాయి, ఇవన్నీ సంబంధించిన విశ్వం అంతా వ్యక్తం అవటం అనేది ఒకే ఒక అక్షరం శ్రీం. మనం అంతగా పట్టుకోగలుగుతున్నాం శ్రీం అనే ఒక మాట ఉచ్చరించగానే, శ్రీం అనే ఒక బీజాక్షరాన్ని ఉచ్చరించగానే ఈ సృష్టి మొత్తం ఎలాగైతే విస్తరించిందో దానికి జ్ఞానం వస్తుందా? ఎందుకు రావట్లేదంటే ఒక్కసారి పిహెచ్డీ ఇచ్చారు స్కూల్లో చేరంగానే. స్కూల్లో చేరినప్పుడు మొట్టమొదటి ఎవరికైనా పలక బలపం లేదా ఈ మధ్యకాలంలో అయితే పలక బలపాలు లేవు ఈలో లేదా ఏబిసిడీలో నేర్పుతారు. ఆ ఏబిసిడీలే మళ్ళీ పిహెచ్డీలో కూడా ఏబిసిడీలే వస్తాయి, కానీ ఆ ఏబిసిడీలు వేరు, ఏబిసిడీలు వేరు కదా. అలాగే సిక్స్త్ క్లాసు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లో కూడా కెమిస్ట్రీ చెప్తారు, పిహెచ్డీలో కూడా అదే కెమిస్ట్రీలో పిహెచ్డీ తీసుకుంటారు. నిన్న మొన్న పేపర్లో వేశాడు, సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో న్యూట్రాన్స్ న్యూట్రోలైట్స్ ఏదో దానిపైన ఉండే ఒక చిత్రమైన కణాలు వాటికి పదార్థం ఉన్నది అని సైంటిస్టులు కనిపెట్టారు, దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అవి వాటికి ఏవి అడ్డురవుట, ఆ కిరణాలకి ఏవి అడ్డురవు. ఆ కిరణాలు ఏం చేస్తాయంటే మనలోంచి కూడా దూసుకుపోతుంటాయి, మనలోంచి దూసుకుపోయి అవతలకి వెళ్ళిపోగలవు, గోడలోంచి దూసుకుపోగలవు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అని చెప్తున్నప్పుడు తైత్తరీయోపనిషత్తులో ఒక సూత్రం ఉంది, అది సైంటిస్టులు కనుక్కున్నారని అర్థమైంది నాకు. మాస్టర్ ఇప్పుడు ఫిజికల్గా ఉంటే ఎంత సంతోషించేవారు అనుకున్నాను. అదేంటంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం దీన్ని, ఆ చెప్పుకున్నా కూడా అది అదేం తెలియదు, ఇప్పుడు తెలుస్తుందేమో. మరి మూడు నాలుగు రోజులు వెనకాల పేపర్లు చూడండి, లేకపోతే ఏ ఇంగ్లీష్ పేపర్ అయినా తెలుగు పేపర్ అయినా దేంట్లో అన్నింటిలోనూ కూడా జపాన్ వాళ్ళకి అలాగే కెనడాలో ఒక సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈనాళ్ళు అయితే ఇలా వేశాడు, దానికి ఊసర వెళ్ళిలాగా మారే కణాల యొక్క ఉనికిని పట్టుకున్న శాస్త్రవేత్తలు. అంతకు ముందు వరకు ఆ న్యూట్రోలైట్స్ అనుకుంటారు, వాటికి పదార్థం లేదు అని నమ్ముతున్నారు. ఇప్పుడు పదార్థం ఉన్నది అని వాళ్ళు నిరూపించారు. పదార్థం ఉంది కాబట్టి అవి రూపాలను మార్చుకుంటాయి, వేటికి అడ్డు రావు, ఇవి ఏవి దీన్ని అడ్డుకోలేవు, అలా దూసుకెళ్ళిపోతుంటాయి. ఇది మనకు తైత్తరీయోపనిషత్తులో చెప్పారు. అది ఏంటంటే మనకు సహస్రారము, అలాగే మనకు ఆజ్ఞాచక్రం అని రెండు ఉన్నాయి. ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది? మనకు అనుబొమ్మల మధ్య, ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం అక్కడ ఉండదు, లోపల ఉంటుంది, బయట ఉండదు లోపల ఉంటుంది. అలాగే సహస్రారం అంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళకి తల మీద కొట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ మాడు అంటే, అది బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అది సహస్రారం. ఈ సహస్రారము ఈ ఆజ్ఞ ఈ రెండిటి మధ్య గ్యాప్ ఉంటుంది, దీన్ని గ్లాండ్స్ పరంగా అంటే గ్రంథులు, ఆ సహస్రారానికి ఏమో పీనియల్ గ్లాండ్ అని, ఆజ్ఞాచక్రానికి ఏమో పిట్యుటరీ అని చెప్పుకుంటారు. పిట్యుటరీ అంతా కూడా మన పర్సనాలిటీకి సంబంధించిందనమాట. ఒక పాంచభౌతిక దేహాన్ని తయారు చేయడానికి వాటికి సంబంధించి నిర్మాణం చేయడానికి కావాల్సిన జ్ఞానం అంతా దాంట్లో ఉంటుంది. బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఇలాంటివన్నిటికి సంబంధించిందంతా కూడా పీనియల్లో ఉంటుంది. ఈ రెండిటికి కనెక్షన్ ఉండదు మామూలుగా. ఈ రెండిటికి ఎప్పుడైతే గురుస్మరణ వల్ల మాత్రమే కనెక్షన్ వస్తుంది, ఇంకెలాగ రాదు. అందుకని పరమ పూజ్య గురుదేవుల్ని, పరమవందని మాతాజీని, దాదా గురుదేవుల్ని తలుచుకుంటున్నప్పుడు, లేకపోతే మనకి ఎవరు గురువు అయితే వాళ్ళని తలుచుకుంటున్నప్పుడు ఎక్కడ తలుచుకోవాలి అనేది చాలా ముఖ్యం. భగవద్గీతలో చెప్తారు, భూమధ్యంలో నిలిపి నువ్వు ధ్యానం చేసుకో అని చెప్తారు. అలాగే దత్తాత్రేయ స్వామి ఏం చెప్తారంటే, సహస్రారంలోకి ఆహ్వానించు, బ్రహ్మరంధ్రంలోకి ఆహ్వానించు నన్ను అని క్లియర్గా చెప్తారు. ఆది గురువు దత్తాత్రేయుడు ఎవరు? ఆది గురువు. ఆది గురువుగా మనం దత్తాత్రేయ స్వామిని ఆ సహస్రారంలోకి ఆహ్వానించాలి. అప్పుడు ఏమవుతుందంటే సహస్రారానికి రెండోది ఏంటి, ఆజ్ఞకి ఆ గురుస్మరణ వల్ల లింక్ వస్తుంది. ఆ లింక్ ఎలా ఉంటుందంటే అనంతమైన వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగుకి గురించి ఏం చెప్తారంటే దాన్ని ఏది అడ్డుకోలేదు, ఆ వెలుగుని ఏది అడ్డుకోలేదు. మన పుర్రె ఎముకలు ఉన్నాయి కదా చాలా గట్టిగా ఉంటాయి, అవి అడ్డు రావు, అసలు ఏది అడ్డు రాదు. కాంక్రీట్ గోడలు కట్టేశారు మన చుట్టూ, అయినా సరే ఒక యోగి చుట్టూ కాంక్రీట్ గోడ కట్టేసిన, పసిఫిక్ మహాసముద్రంలో 1000 అడుగుల లోపల దింపేసిన వాడు చావకుండా అలాగే ఉంటే, వాడి ఆజ్ఞ సహస్రారాల మధ్య ఆ వెలుగు అలాగే ఉంటే అక్కడి నుంచే వాడు సృష్టి మొత్తానికి ఆ వెలుగును పంపించగలడు. అందుకని లోతుతో కానీ దూరంతో కానీ చిక్కుగా ఉన్న వాటి వల్ల కానీ దేనివల్ల ఆ తేజస్సు అడ్డుకోబడదు, ఇది తైత్తరీయోపనిషత్తు చెప్తుంది. అలాంటి సూర్యుల్లో ఉన్న కిరణ శక్తి ఏదైతే ఉందో అది మనం గురుస్మరణ వల్ల మనలో ఆజ్ఞ సహస్రారాల మధ్య ఉన్న గ్యాప్ గురుస్మరణ వల్ల ఫిలప్ చేసుకుంటే వచ్చే వెలుగు, సూర్యుడి నుంచి వచ్చే ఈ సైంటిస్టులు పట్టుకున్న వెలుగు ఒకటే. సైన్స్ మెల్లిగా మన ఆధ్యాత్మికతను ప్రూవ్ చేస్తుంది అన్న దాంట్లో ఇది చాలా బిగ్ స్టెప్ అనమాట. ఇది అందరూ చదవండి న్యూస్ పేపర్లు. ఇప్పుడు చెప్పుకున్న దానికి కొరిలేట్ చేసి చూసుకోండి. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఆ హిరీంకారం చేసినప్పుడు ఈ మొత్తానికి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిలో మన మనస్సు ఒకటవుతుంది. మామూలుగా ఇందాక చెప్పుకున్నాం నిద్రపోతున్నప్పుడు ప్రొఫెసర్ ప్రొఫెసర్ కాదు, నిద్ర లేచిన తర్వాతే. కుంభకర్ణుడు నిద్రపోతున్నప్పుడు 6 నెలలు ఏం కాదు, నిద్ర లేచిన తర్వాతే. కానీ మనం ఈ హ్రీంకారాన్ని చేస్తున్నప్పుడు మనం జాగృతంగా ఉన్నప్పుడే, అంటే చాలా అవేర్నెస్తో ఉన్నప్పుడే మన మనస్సు అనంత శక్తితోటి ఒకటవుతుంది. అది హ్రీంకారం. హ్రీంకారం అనేప్పుడు ఈ సమస్త సృష్టికి మూలమైన శక్తి నా హృదయంలోని ఆకాశంలో మనోమయ పురుషుడిగా ఉన్నది. ఆ మనోమయ పురుషుడిగా ఉన్న పరమాత్మ శక్తితోటి నా మనస్సు ఒకటవుతున్నది అని ఓంకారం, అది హ్రీంకారం చేయాలి. తర్వాత శ్రీం, శ్రీం చేస్తున్నప్పుడు ఆ శక్తి సృష్టిగా విస్తరించింది, ఆ శక్తి సృష్టిగా మనకు అనంత వైభవంతో దర్శనమిస్తుంది, దాన్నే మహాలక్ష్మి అన్నారు. చెట్లున్నాయనుకోండి, ఎన్ని రకాల చెట్లు ఉంటాయి? ఒక మామిడికాయ తీసుకుంటే ఆ మామిడికాయలోనే 3 రకాలు ఉంటాయి. అలాగే పూలు తీసుకున్నాం, ఒకే రకమైన పూలల్లోనే వెరైటీస్ 3 ఉంటాయి. ఇంత వెరైటీ, ఇంత స్ప్లెండర్, ఇంత వైభవం ఎలా వచ్చిందంటే అదంతా కూడా శ్రీం. కాబట్టి శ్రీంకారం, శ్రీం అనే బీజాక్షరం చేస్తున్నప్పుడు ఈ సృష్టి రకరకాల వైభవాలతో అనంతంగా విస్తరిస్తున్న ఆ సృష్టి యొక్క దివ్య శక్తితో నేను ఒక్కవుతున్నాను. నా మనస్సు నేనంటే అక్కడ అర్థం నేను కాదు, ఆత్మకేం ఒక్కలేదు, అవన్నీ మనసుకే. ఎందుకంటే ఆ మనస్సు ద్వారానే సృష్టి అంతగా క్రియేట్ చేయబడింది. కాబట్టి మనకు కూడా మనసు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అదేదో సినిమా పాట ఉంది, మనసు లేని దేవుడు మనిషికి ఎందుకు మనసు ఇచ్చాడు. ఆ రాసిన వాడికి బుర్ర తక్కువ పాపం, ఏదో సినిమా కోసం రాశారు. కానీ మనిషికే మనసు ఇచ్చాడు, కానీ భగవంతుడికి కూడా మనసు ఉంది. మనసు లేని దేవుడు కాదు, మనసున్న దేవుడే మనిషికి మనసు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నా మనసును ఎలా వాడుకున్నానో అలాగే వాడుకోరా అబ్బాయి అని, అది వాటర్లేదు. కాబట్టి మన మనస్సుని మొదటగా ఏం చేయాలి? భగవత్ శక్తితోటి ఒక్కటిగా అయ్యేటట్టుగా ప్రార్థించాలి. తర్వాత భగవత్ శక్తి ఎలాగైతే అనంతంగా వ్యాపించి సృష్టిగా వ్యక్తమవుతుందో అలాగ మన మనస్సులో కూడా పూర్తిగా ఆ సృష్టిలో ఉన్న అన్ని శక్తులతోటి నిండాలి. ఇప్పుడు సైంటిస్టులు చేస్తున్నది ఏంటి? సృష్టిలో ఉన్న శక్తుల్ని తరచి తరచి చూసి దాంట్లో ఉన్న విషయాలు కనుక్కుంటున్నారు. అలాగే మనం మన మనస్సుతోటే వాటిని దర్శించవచ్చు. ఇక్కడ కూర్చుని మనం చంద్రుడిలో ఏముందో చెప్పాలి, అలాంటి సాధన చేయాలి. ఇక్కడ కూర్చునే సూర్యుడు ఎలా ఉన్నాడు, ఏం జరుగుతోంది చెప్పగలిగి ఉండాలి, చేయగలం అది. ఎందుకంటే చేశారు కాబట్టి ఇదివరకు వాళ్ళు. అలాగే నెక్స్ట్ తర్వాత వచ్చేది క్లీం. క్లీం అంటే భౌతికమైన శక్తి. భౌతికమైన శక్తి ఏంటి? భౌతికమైన శక్తి ఒకటి, ఇంకా పైన శక్తులు ఉంటాయా అంటే, ఓ రాయి ఉందనుకోండి, రాయి తగిలితే ఏమవుతుంది? దెబ్బ తగులుతుంది. అది ప్యూర్లీ ఫిజికల్ అంతే, దాంట్లో ఇంకేం లేదు వెనకాల. అలా కాకుండా ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, అక్కడ భౌతికంగా ఏమి ఉండదు కానీ శక్తి పడుతుంది. అయస్కాంతం ఉందనుకోండి, మనం మన ఒంటి మీద ఎక్కడైనా ఇనుపు ఉంటే, ఇనపం ఉంటే కనుక పెద్ద అయస్కాంతం ఉంటే అలా లాగేస్తుంది కదా. అక్కడేం ఫిజికల్ కాదు కానీ శక్తి. అలాగా భౌతికమైన శక్తి ఏదైతే ఉందో ఆ భౌతికమైన శక్తి అంతటితోటి నేను ఒకటవుతున్నాను. పదార్థంలో శక్తి ఏదైతే ఉందో, శక్తి అంతా కూడా పదార్థంలో దాక్కుని ఉంటుంది. అయస్కాంతం ఉందనుకోండి, అయస్కాంతానికి ఆ అయస్కాంత శక్తి ఆ పదార్థాన్ని ఆవహించి ఉంటుంది కదా. అలాగా ఈ సృష్టిగా వ్యక్తమైన ఈ పదార్థాన్నంతాన్ని ఆవహించిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితో నేను ఒకటవుతున్నాను. ఈ 3 రకాల భావనలు పెట్టుకుని హ్రీంకారము, శ్రీంకారము, క్లీంకారము చేయాలి. చేస్తే అప్పుడు మనం ఈ శక్తిని అంతటినీ ఎందుకు వాడుకుంటాం? మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని గురువుగారిని కోరుతున్నప్పుడు, ఆ సవితా తేజస్సు మన బుద్ధిని సన్మార్గం వైపు నడిపిస్తూ ఉన్నప్పుడు విశ్వ కళ్యాణం కోసం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, తర్వాత వాతావరణ కాలుష్య నివారణార్థం, దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం, ఈ మొత్తం కూడా మన పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, లేదా సహస్రారం ఆజ్ఞాచక్రాల మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అదంతా సూర్యుడు ఎలా ఉంటాడో అలాంటి చల్లటి వెలుగుతో నిండిపోతుంది. ఆ వెలుగు అడ్డు ఆపు లేకుండా అనంతంగా అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా వెళ్ళిపోతున్న వెలుగు వాతావరణంలో మార్పు తీసుకొస్తుంది, మనలో మార్పు తీసుకొస్తుంది. ముందర ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళల్లో మార్పు తీసుకొస్తుంది. ఈ రకమైన మార్పు తీసుకురావాలి, ఈ రకమైన మార్పు మనలో రావాలి అనే భావనతోటి ఈ నవరాత్రుల సాధన అందరూ చెయ్యండి. ఈ చేయడానికి గురుదేవులు ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా మీ ఎదురుకుండా గురువుగారు కూర్చున్నారు అని దృఢమైన నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధగా, నిజంగానే మొన్నట వరకు మనకు మధ్య తిరిగారు కదా మాస్టర్ రామకృష్ణ గారు, మన ఇంటికి వచ్చారనుకోండి ఎలా ఉంటుంది? ఆ ఇంటికి ఎవరింటికి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు చాలా అడవాటు చేసేస్తారు. మాస్టర్ కూర్చోవడానికి కూర్చోయాలి, ఫ్యాన్ వేయాలి, లేకపోతే ఏసీ వేయాలి, కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారా, అన్నం తింటారా, స్నానం చేయడానికి ఎలా పెట్టాలి, ఈ హడావిడి అంతా పడతారు కదా. అవన్నీ పట్టడానికి రైట్, కానీ ఆయన వచ్చినప్పుడు వీటన్నిటితో పాటు ఆయన మీద ఒక రకమైన భక్తి, గౌరవం, ప్రేమ ఇవన్నీ కూడా లోపల పొంగుతూ ఉంటాయి. అవన్నీ తెచ్చుకుని మనం గాయత్రి మంత్రం సాధన చేసే ముందు గురుబ్రహ్మ అనాలి. నాకు అతి దగ్గరవాడు, అత్యంత సన్నిహితుడు, నా శ్రేయస్సు కోరేవారు, నాకు అత్యంత ఆప్తుడు, నాకు అత్యంత ప్రేమస్వరూపుడు, నేను నాకు అత్యంత ప్రేమపాత్రుడు ఎవరంటే గురువు. అలాంటి గురువుని నేను పిలుస్తున్నాను, నా సాధన సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇట్స్ నో డిమాండ్. ఇక్కడ ఎక్కడ కూడా ఆధ్యాత్మికతలో ఎక్కడ కూడా డిమాండ్ అనేది నిషిద్ధం, పనికిరాదు. నిషిద్ధం అంటే ఇట్ ఈస్ బ్యాండ్, అబ్యాండన్డ్, బ్యాన్ చేశారు. ఎప్పుడు డిమాండ్ చేయకూడదు, ఎందుకు ఇవ్వవు నాకు, ఎందుకు ఇవ్వవు, ఇలాంటివి అడగకూడదు. దయచేసి నా మీద కరుణించి నా ఈ సాధన సఫలమయ్యేటట్టుగా మీ సాన్నిధ్యాన్ని ప్రసాదించండి అని ప్రేమగా అడగాలి, గౌరవంగా అడగాలి, శ్రద్ధగా అడగాలి, ఖచ్చితంగా ఇది ఇస్తారు అనే విశ్వాసంతో అడగాలి. అక్కడ మనతో పాటు కూర్చున్నారు అని ఆయన ఉన్న సాన్నిధ్యాన్ని ఫీల్ అవ్వాలి. అలా ఇమాజినేషన్ ఫీల్ అవ్వటం అంటే దాని గురించి ఎప్పుడు చెప్పుకునేది ఒకటి ఉంది, అదేంటంటే సపోజ్ మన ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, ఇంటికి గట్టి తలుపు లేదు, తాళం ఏదో వేశాం, ఒక తన్ను అంతా ఊడిపోయేటట్టుగా ఉంది, మనం పక్కనే బెడ్కు పడుకుంటాము, 10 లక్షలు తల కింద పెట్టి పడుకుంటాం, లేకపోతే గదిలో తాళం వేసి బీరువాలో ఆ బీరువా తాళం తీసుకెళ్లి మన తల కింద పెట్టుకున్నాం, ఎక్కడో పెట్టుకున్నా పడుకుంటాం. కానీ మనం ఎలాగా నిద్రపోతామంటే ఎవడన్నా తలుపు తంతాడేమో, తాళం ఊడిపోతున్నాము, వచ్చి నా తల కింద ఆ తాళం జోలు లాగేసుకుంటాడేమో, 10 లక్షలు కొట్టేస్తాడేమో అనే ఒక స్పృహతో ఉంటాం. ఇప్పుడు అలాంటి ఇళ్ళు లేవు కానీ ఉంటాయి, ఇప్పటికి కూడా ఉంటాయి, పూర్వకాలం కట్టించిన ఇళ్ళు కొన్ని అవి ఉన్నాయి అని మనకు తెలుస్తూ ఉంటుంది. 10 లక్షలు ఉన్నాయి, నిద్ర పడుతుందా? పట్టదు. పక్క గదిలో ఎక్కడో ఉంది, సేఫ్గా ఉన్నా కూడా ఒకవేళ ఇవేం కాదు, అంతా బ్రహ్మాండంగా సేఫ్గా ఉంది, కానీ ఎంత సేఫ్టీ ఉన్నా కూడా భయం, ఏమో ఎవరన్నా వస్తాడేమో, కాకపోతారేమో, కాబట్టి సరిగ్గా నిద్ర పట్టలేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ డబ్బు ఉన్నదని అనే స్పృహ ఉన్నది, డబ్బు ఉన్నదనే భావన ఉన్నది, డబ్బు మన పక్కన లేదు కానీ ఉన్నది. అలాగా ఆ భావన ఎంత గట్టిగా పనిచేస్తుందో, నీకు ఎవరున్నారు నీ వెనకాల అని అడిగితే పలానా వాడు ఉన్నాడు అని మాస్టర్ చెప్తుండేవారు. పెద్ద రౌడీ కింద పనిచేసేవాళ్ళు ఆ రౌడీ పేరు చెప్పి వీళ్ళు ఇక్కడ దందా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడిని చూసి వచ్చింది. అలాంటి సాధారణ వ్యక్తులే అలా ధైర్యంగా పనులు చేయగలుగుతూ ఉంటే తప్పుడు పనులు. మనకు సాక్షాత్తు సవితా స్వరూపుడు, సాక్షాత్తు గాయత్రి స్వరూపులైన గురుదేవులు నా పక్కన ఉన్నారు అనే భావన ఎందుకు తెచ్చుకోలేము మనం? తెచ్చుకోవాలి. నాతో ఉన్నారు, సాధన చేస్తున్నంతసేపు నాతో ఉన్నారు, సాధనలో దోషాలు అవన్నీ పోగొడుతూ నాతోనే ఉన్నారు అనే భావన ఉండాలి. ఉన్న తర్వాత అపవిత్ర పవిత్రం అయింది. తర్వాత ఆచమనం చేసాము, మూడు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పవిత్రమయ్యాయి, త్రికరణ శుద్ధి వచ్చింది. అదంతా గురువు గారు చూస్తున్నారు, మనం ఏదో ఆటోమేటిక్గా తమాషగా చేస్తున్నాం కదా. తర్వాత చిద్రూపిణి మహామాయి దివ్య తేజ సమన్వితే తిష్టదేవి శిఖామధ్యే తేజోవృద్ధిం కురుష్వమే అని మంత్రం చెప్పినప్పుడు గురుదేవుల్ని మనం చూస్తూ ఆ మంత్రం అనుకుంటే ఖచ్చితంగా గురుదేవుల ఆశీర్వాదం పూర్వకంగా చూపిస్తున్న అభయహస్తం ఏదైతే ఉందో దాంట్లోంచి మనలోకి శక్తిధారలు రావటం మీరు గమనిస్తారు. ఇలాగ శ్రద్ధగా ఈ నవరాత్రుల్లో హ్రీంకారం శ్రీంకారం క్లీంకారాలతో ఒకటవటానికి ఆ ఒకటైన సందర్భంగా మనలోకి ప్రవేశించిన ఆ శక్తి మొత్తం కూడా గురుదేవులు సంకల్పించిన యుగ నిర్మాణ యోజన కార్యక్రమాలకు ఖర్చు పెడతాము. భౌతికంగా పని చేయటం ఎంత అవసరమో, భౌతిక దేహం అంటే నిద్రపోయిన తర్వాత సాధన చేసిన వాళ్ళు కానీ సాధన చెయ్యని వాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే ఈ శరీరాన్ని దాటి బయటకు వస్తారు. ఆ బయటకు వచ్చిన తర్వాత కూడా గురువు పని చేయొచ్చు. గురువుల పని చేయడం అంటే ఏంటంటే గురువు ఏం చెప్పారో ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడం. ఆ పని నిద్రపోయిన తర్వాత ఈ శరీరం భౌతిక శరీరం పడుకుని ఉంటే మన వేరే శరీరాలు ఉంటాయి మనకు, మెంటల్ బాడీ, వైటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ. దాంట్లో మనం ఆ మెంటల్ బాడీ తోటి కొంచెం పనులు చేయగలము. కాబట్టి ఈ పడుకునే ముందు ఆ సజెషన్ కూడా అనుకోవాలి, నేను గురువుగారి కార్యక్రమాల్లో గురువుగారి యొక్క సంరక్షణలో గురువుగారి యొక్క ఆశీస్సులతో ఆ పనిలో పాల్గొంటున్నాను అనుకోవాలి, అనుకుంటే సరిపోతుంది. అలా చేస్తే మనం గురువుల పనిలో ఎక్కువగా ఉంటాం. ఈ నవరాత్రుల్లో ఈ సాధన 24,000 చేయటానికి ట్రై చేయండి. ఆ తర్వాత అశ్వమేధానికి కూడా ఒక మీ ఇష్టం 3 మాలలో 5 మాలలో ఎంతో రోజు అశ్వమేధం అయ్యేంత వరకు చెయ్యాలి. జనవరి 28 నుంచి జనవరి 31 2016న అవుతుంది అది. అంటే ఇది అక్టోబర్ అనుకోండి, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అట్లీస్ట్ 3 నెలల 20 రోజుల పాటు ఉంది. 3 నెలల 20 రోజుల్లో 3 నెలల 15 రోజుల్లో ఎంత మనం చెయ్యొచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ యాక్చువల్గా అశ్వమేధం గురించి కూడా కొంచెం చెప్పుకుందాం అనుకుంటున్నాను. దాంట్లో మేధ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా గురువు గారు ఇచ్చింది మేధ అనే దానికి అర్థం విద్యుత్, ఎలక్ట్రిసిటీ అనమాట. మేధ అంటే ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఎక్కువగా, మేధ ఎంత ఎక్కువగా ఉంటే వాడిని మేధావి అంటాం. ఈ మేధావి అనే దాంట్లో మనకు గురువుగారు 3 పదాలు ఇచ్చారు, అవి ఇదివరకు చెప్పుకున్నాం మనం, ఓజస్సు, తేజస్సు, వర్చస్సు. అసలు గాయత్రి చేసేటప్పుడే ఓజోసి, తేజోసి, వర్చోసి, బలమసి, విశ్వమసి, విశ్వాయు, సర్వమసి, సర్వాయు, అభిభూరోం అని గాయత్రి మాతని మనంలోకి ఆహ్వానం చేస్తాం. గాయత్రి మాతను ఆహ్వానం చేసేటప్పుడే ఓజస్సు నువ్వు, తేజస్సు నువ్వు, వర్చస్సు నువ్వు అని మనం అడుగుతాం. స్థూల శరీరంలో, సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో ఈ ఓజస్సు, తేజస్సు, వర్చస్సు ఉంటాయి. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 కూడా ఆ సవిత తేజస్సుతో నిండిపోతున్నాయి అనే భావనతో ఉండాలి. అలాగే మామూలుగా ఏ సాధన చేయని వాళ్ళల్లో జస్ట్ 10% కూడా ఉంటుందో ఉండదో ఈ మేధ పనిచేయడం అనేది, మనలో ఉన్న విద్యుత్ పనిచేయడం అనేది. కానీ ఈ అశ్వమేధం చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ నిద్రాణంగా ఆల్మోస్ట్ 80-90% వరకు ఏమి యూజ్ లేకుండా మన మైండ్, సారీ మన బ్రెయిన్లో సెల్స్ అన్నీ కూడా యూస్లెస్గా ఉంటాయి. 90% అవన్నీ జాగ్రత్త అవుతాయి. అలాంటి ఒక్కళ్ళకి ఇద్దరికి కాకుండా సామూహికంగా అందరిలో ఉన్న ఆ నిద్రాణమైన శక్తిని జాగృతం చేయడం అశ్వమేధం యొక్క ఉద్దేశ్యం. ఈ రకంగా మనకు ఉన్న అశ్వమేధం ఎన్నో చెప్తుంది. అశ్వమేధంలో చాలా పెద్ద పుస్తకం రాశారు గురువు గారు. యాక్చువల్గా మనం అది చెప్పుకోవాలంటే 4-5 క్లాసులన్నా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ అశ్వ దాని ఏమంటాం ఈ నవరాత్రులకి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ దృష్టిలో పెట్టుకొని మీలో కూడా ఆ పిడా సారీ ఆ పీనియల్ పిట్యూటరీ మధ్యలో గురుదేవుల యొక్క సంస్మరణ వల్ల అవి రెండు జాగృతమయ్యి అక్కడ వెలుగొస్తుంది. ఇది దృష్టిలో ఉంచుకోండి, బాగా ఉంచుకొని అక్కడ గాయత్రి చేస్తున్నాను అనుకోండి. ఈ శక్తి మొత్తం గురువుగారి సమర్పిస్తున్నాను అనుకోండి. ఏతత్ ఫలం సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు. మనం జపం అయిపోయిన తర్వాత ఇదంతా ఎవరికి ఇస్తున్నాం? గురువుగారికి ఇస్తాం. ఆయన ఏం కావాలంటే అది చేస్తారు. దాంతో ఈ రకంగా గురుదేవుల కార్యక్రమంలో మనం అందరం కూడా శక్తి వంచన లేకుండా పనిచేద్దాం అని ఒక సంకల్పం తీసుకుంటూ అందరూ కూడా ఈ నవరాత్రుల్ని చక్కగా సాధనకి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.